My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు వేదిక ది ఫోరం కార్యక్రమం ఆగస్టు 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media శ్రోతలకు స్వాగతం అండి వేదిక కార్యక్రమానికి. హోస్ట్గా ఉన్నది అనంత్ స్వరూప్ అండి, అలాగే కోహోస్ట్గా నాతో పాటు ఆనంద్ కృష్ణ ఉన్నారు. ఎలా ఉంది సండే మార్నింగ్? అండ్ హోప్ ఇట్ ఈస్ గోయింగ్ నైస్. అండ్ సో ఇది మా 2వ ఎపిసోడ్ అండి. లాస్ట్ ఎపిసోడ్ జాయిన్ అవ్వని వాళ్ళకి మేము ఒకసారి పునశ్చరణ లాగా చేస్తాం, ఒక రివిజన్ లాగా. లైక్ శబరిమల గురించి మాట్లాడుతున్నాం, అలాగే హిందూ ఫోబియా గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇది మా 2వ ఎపిసోడ్ అన్నమాట. సో ఆనంద్, నువ్వు కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటావా?
అందరికీ నమస్కారం అండి. మైండ్ మీడియా శ్రోతలందరికీ, వేదిక కార్యక్రమానికి ట్యూన్ అయిన శ్రోతలందరికీ, ఆ గట్టున శనివారం సాయంత్రాన్ని ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్న తెలుగు వారికి, ఈ గట్టున ఆదివారపు ఆరంభాన్ని ఆనందిస్తున్న తెలుగు వారికి అనంత ఆనందుల నమస్కారాలు. మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. స్వరూప్
అవును, నువ్వే కాదు, సండే మార్నింగ్ అయ్యేసరికి కవి నిద్ర లేచినట్టున్నాను నీలో కదా.
కొంచెం కాఫీ పడేసరికి, మా అమ్మ చేతి కాఫీ పడేసరికి
వండర్ఫుల్,
అది అప్రయత్నంగానే వస్తుంది.
షూర్, సూపర్. సో శ్రోతలందరూ, వింటున్న వాళ్ళందరూ మాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే అండి, ఇండియాలో ఉంటే కనుక 9885555672 ఈ నంబర్కి డైల్ చేసి మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చండి. అలాగే యుఎస్లో శనివారం సాయంత్రం ఉండి కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే 484-364-3471 అండి, ఇది మా నెంబరు. సో మేము డిస్కస్ చేయబోయే విషయాల గురించి మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే దీనికి కాల్ చేయొచ్చు. అలాగే స్కైప్కి కూడా కాల్ చేసి మీరు myind.media ఈ ఐడికి కాల్ చేసి కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చండి. సో ఇవాళ మేము మాట్లాడదలుచుకుంటున్నవి మొట్టమొదటిగా శబరిమల 2వ భాగం అండి. శబరిమల ఇష్యూ గురించి మేము లాస్ట్ టైం మాట్లాడాము, మీలో చాలామందికి తెలియకపోయినట్లయితే నేను దాని గురించి టూకీగా ఒక 2 సెంటెన్సుల్లో చెప్తాను. శబరిమల గురించి ఒక కేసు నడుస్తుందండి సుప్రీంకోర్టులో. ఇట్స్ అబౌట్ విమెన్ని అలో చేయట్లేదు, మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్న విమెన్ ఎంటర్ అలో చేయట్లేదు. సో పీపుల్ ఆర్ డిమాండింగ్ ఫర్ విమెన్ డివోటీస్ ఆర్ డిమాండింగ్ ఫర్ దిస్ ఎంట్రీ. సో దాని మీద కేసు నడుస్తుంది. ఆ కేసు పరంగా సాయి దీపక్ అయ్యర్ అని ఆయన, అలాగే పరాశరణ్ అని ఆయన కొన్ని వాదనలు వినిపించారు. ఇవాళ భాగంలో మనం అది తెలుసుకుంటామండి దాని గురించి పూర్తిగా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్గా ఆంధ్ర, మన కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అయ్యప్ప డెవోటీస్ ఉంటారు. ఎక్కువగా వెళ్ళేది మాత్రం మన తెలుగు వాళ్ళే. సో ఇది వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ తీసుకున్నాను. సో ఆనంద్, దీని గురించి అప్డేట్స్ ఏంటంటే ఒక 6 పాయింట్స్ రేస్ చేశారు, ఇంపార్టెంట్ పాయింట్స్ సాయి దీపక్ గారు. ఒకటి ఏంటంటే రైట్స్ ఆఫ్ వర్షిపర్, రైట్స్ ఆఫ్ ఎనీ వర్షిపర్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద రైట్స్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. సో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గుడులు కానీ మస్జిదులు కానీ ఇవన్నీ, వాటి రైట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రిసీడ్ అవుతాయి రైట్స్ ఆఫ్ ఎనీ వర్షిపర్ అనేది ఒక పాయింట్ అన్నమాట. అలాగే డెవోటీస్కి, అలాగే ఇంకొక చాలా జడ్జిమెంట్స్ని కూడా సాయి గారు తీసుకొచ్చారు ఈ కేసు సందర్భంగా, దాని గురించి ప్రస్తావించారు కోర్టులో. వాటిల ద్వారా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే డైటీ హ్యాజ్ అ జ్యూరిస్టిక్ క్యారెక్టర్ అండ్ ఈజ్ తజ్ ఏ లీగల్ పర్సన్. అంటే డైటీ ఎవరైతే ఉన్నారో మన అయ్యప్ప స్వామి కానీ మన గుడిలో ఉండే ఏ మూర్తి అయినా సరే దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, అలాగే ఆయన లీగల్ పర్సన్ అని చెప్తున్నారన్నమాట. అలాగే థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే పిటిషన్ ఈజ్ అబౌట్ నాట్ అబౌట్ టెంపుల్ వర్సెస్ విమెన్ ఆర్ మెన్ వర్సెస్ ఉమెన్ ఆర్ బట్ ఇట్ ఈస్ మెన్ వర్సెస్ మెన్ అండ్ విమెన్ వర్సెస్ ఉమెన్ అనేది ఆయన చెప్తున్నారన్నమాట. సో ఆయన ఏమంటున్నారంటే ఒకవేళ కనుక ఈ కేసులో విమెన్కి ఎంట్రీ వస్తే, మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్న విమెన్కి గనక ఎంట్రీ ఉంటే ఆటోమేటిక్గా మెన్ కూడా రేపు 41 రోజులు దీక్ష లేకుండానే మేము లోపలికి వెళ్తాము అని లీగల్గా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు టెంపుల్ సాంప్రదాయాలకు అనుగుణంగా వెళ్ళటం లేదు అనేదాన్ని స్ట్రాంగ్గా వాదించారన్నమాట. ఇది మెయిన్ పాయింట్ యాక్చువల్గా. అలాగే ఆయన ఇంకొకటి చెప్పింది ఏంటంటే ఇది అసలు మనకి బాగా ఎక్కుతుంది చూడు. సాయి సబ్మిటెడ్ దట్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద రిలీజియస్ ప్రాక్టీస్ వాజ్ టు ప్రిజర్వ్ ద సెలిబేట్ ఫార్మ్ ఆఫ్ ద డైటీ అండ్ నాట్ ఎక్స్క్లూషన్ ఆఫ్ మెన్స్ట్రువేటింగ్ ఉమెన్. మెన్స్ట్రువల్ సైకిల్లో ఉమెన్ ఆపడం అనేది మెయిన్ పాయింట్ కాదు అసలు. అక్కడ ప్రైమరీ ఆబ్జెక్ట్, అక్కడ ప్రైమరీ గోల్ ఏంటంటే ఆ మూర్తి యొక్క సెలిబేట్ నేచర్ని కాపాడటం, కాబట్టే మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్న ఉమెన్ ఆపుతున్నారు అనేది.
అందులో అది ఒక భాగం, అదేగా
అంతే. కరెక్ట్ 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 అన. సో అలాగే నాట్ అలాగే ఇంకొక అద్భుతమైన పాయింట్ వేశాడు ఆయన, అదేంటంటే నాట్ ఎవ్రీ ఎక్స్క్లూషన్ ఈజ్ డిస్క్రిమినేషన్.
అద్భుతం.
సో అది ఇంపార్టెంట్ అనమాట. అలాగే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కోర్టులో ఉన్న జడ్జిలందరూ ఆయన్ని చాలా ఎప్రిషియేట్ చేశారు. సాయి దీపక్ అయ్యర్ అని ఆయన చాలా యంగ్ లాయర్, మోస్ట్లీ హీస్ ప్రాబబ్లీ హీస్ ఇన్ హిస్ 30s, ఎర్లీ 30s, మన ఏజ్ అనుకుంటున్నాను నాకు తెలిసి, 32-33 ఏజ్లో ఉండుంటాడు నాకు తెలిసి ఆయన. సో ఇనీషియల్గా అతనికి 10 మినిట్సే ఇచ్చారు, బట్ హీ టుక్ ఆల్మోస్ట్ 1.5 అవర్, మోర్ దాన్ 1.5 అవర్. ఎవరూ ఆపలేదు ఆయన యాక్చువల్గా. సో అది ఆయన ఆర్గ్యుమెంట్ అండ్ రెటరిక్ క్వాలిటీ అన్నమాట. దట్స్ ద టెస్టమెంట్ ఫర్ హిస్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ హిస్ ఆర్గ్యుమెంట్. అదొకటి. సెకండ్ ఏంటంటే నారీమన్, ద గ్రేట్ జస్టిస్ నారీమన్ చాలా ఆయన మెచ్చుకున్నాడు, సేయింగ్ దట్ సబ్మిషన్ వాజ్ ఇన్స్ట్రక్టివ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇంప్రెసివ్ అని ఆయన మెచ్చుకున్నారన్నమాట. అది దీని మీద కోర్టులో ఇంకా డెసిషన్ అయితే పెండింగ్ ఉంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు బేసిక్గా ఏం చెప్పారంటే అందులో 5 గురులో ఇద్దరు పిటిషనర్స్ దే బ్యాక్డ్ అవుట్. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మాకు ఈ కేసు గురించి మాకు పూర్తిగా ఆ సంప్రదాయం కానీ ఏది తెలీదు, సో మేము మాకు అర్థం అవ్వకుండా సరిగ్గా అర్థం చేసుకోకుండా మేము ఈ కేసు వేసాము. సెకండ్ ఏంటంటే మేము బర్కాదత్ లాంటి వాళ్ళు రాసిన ఆర్టికల్స్ని వీటిని చదివి ఇది దే ఎక్స్ప్లిసిట్లీ సెడ్ దిస్. సో బర్కాదత్ క్రెడిట్ ఉంది. యా మేబీ యూ కెన్ ఇంక్లూడ్ అర్నబ్ గోస్వామి యాజ్ వెల్. సో అదన్నమాట అప్డేట్స్. సో దోస్ టూ పిటిషనర్స్ బ్యాక్డ్ అవుట్ అండ్ డెసిషన్ ఇస్ స్టిల్ పెండింగ్. లెట్ సీ అండ్ ఇట్ ఈస్ ఫింగర్స్ క్రాస్డ్,
హోప్ఫుల్లీ అది దైవానుగ్రహం వల్ల మన ఈథోస్ నిలుస్తాయని ఆశిద్దాము. అయితే దీనిలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పినట్టు మూర్తికి హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అది అందరికి అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ఫస్ట్ స్థానం మూర్తికి ఇవ్వాలి. అంటే దీనికి ఇంకా యాడ్ చేసేలాగా పాయింట్ ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ అనేది చేస్తాం మనం.
కరెక్ట్.
ఏదైతే మనం దేవాలయానికి మామూలుగా ఒక షెడ్ వేసేసి అక్కడ ఊరికినే మనం పూజ మొదలు పెట్టేయాలి, దానికి ఒక నిర్దిష్టమైన ప్రాసెస్ ఉంది. ఆగమనం ప్రకారం, ఏ ఆగమం అయితే ఆ ఆగమం ప్రకారం, లేకపోతే వేరియస్ ఇవి ఉన్నాయి కదా, లైక్ నువ్వు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టు. సో ప్రకారం ఏ మూర్తికైనా కానీ ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తాం. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మూర్తిని, ఆ మూర్తి ద్వారా మనం ఏదైతే దేవుడు దైవత్వం అని అనుకుంటామో ఆయన్ని కొలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాణప్రతిష్ఠ అనేది ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ పాయింట్ కూడా అది ఆయన చేసిన ఆర్గ్యుమెంట్స్ లో అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అని అనుకుంటున్నాను. అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి అది అది కన్స్ట్రక్టివ్ గా చెప్పినందుకు సాయి దీపక్ అయ్యర్ నిజంగా అభినందనీయుడు. అది నిజంగా దానికి ఎలా జరుగుతుంది, ఇంత రేషనల్ గా చెప్పిన తర్వాత, ఇంత హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన తర్వాత జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఒక ఇది. ఇది ఒక స్టెప్పింగ్ పాయింట్. మన మన హక్కులు, మన హక్కులు అనే కాదు, ఏదైనా కానీ ఒక సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత పోస్ట్ మోడర్నిజం లో కొట్టుకుపోయే సమాజంలో మనం పడిపోకూడదు, ఆ అదే వరదలో మనం మనం కూడా పడిపోకూడదు అనేది ఒక ఆకాంక్ష, ఒక హిందువుగా ఆకాంక్ష.
కరెక్ట్ కరెక్ట్ అంతే. సో అబ్సల్యూట్లీ. సో దీంట్లో ఇంకొక దీని గురించి నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే, హెచ్ఎంటీవీలో దే కవర్డ్ దిస్ వన్, సాయి దీపక్ అయ్యర్ ఇచ్చిన వాదనల్ని హెచ్ఎంటీవీలో హెచ్ఎంటీవీ కవర్ చేసింది. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి పేపర్ కూడా కవర్ చేసింది. నార్మల్ గా మనం చూడం ఇలాంటి కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్, సారీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ మన ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ చూడడం సాయి దీపక్ అయ్యర్ గురించి వచ్చింది. ఫార్చునేట్లీ ఏంటంటే, సాయి దీపక్ అయ్యర్ దోయ్ హీఈస్ ఫ్రమ్ తమిళనాడు, ఆయన హైదరాబాద్ లో ఉన్నారు అనుకుంటా. ఐ థింక్ హీఈస్ హైదరాబాద్. దో హీస్ తమిళ
హైదరాబాద్.
సో యా, సో హీ డిడ్ హిస్, చాలా మంది ఇంజనీర్లకి మేబీ ఇది ఒక ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది. ఏంటంటే, సాయి దీపక్ అయ్యర్ డిడ్ హిస్ ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్ ఇన్ తమిళనాడు, ఇన్ అన్నా యూనివర్సిటీ. అండ్ ఆఫ్టర్ దట్ ఆయన ఈ మూవ్ టు ఐఐటి, ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం లో ఎక్కడో ఐఐఎం లో హీ డిడ్ లా, ఐఐటి ఖరగ్పూర్ లో లా చేశారు ఆయన. యా, దాట్స్ ద థింగ్. సో ఇంజనీయర్స్ డోంట్ నీడ్ టు బి రిమైనింగ్ యాజ్ ఇంజనీర్స్, బట్ వాళ్ళు కూడా వేరే లాలోకి వెళ్ళిపోయి ఇంత స్థాయిలోకి వెళ్ళొచ్చు అనమాట. దట్స్ ద థింగ్. సో
కూల్ గా ఉండక్కర్లేదు,
కూల్ గా ఉండక్కర్లేదు. యా. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్ గా నువ్వు అంతకుముందు లాస్ట్ దాంట్లో అడిగావు, ఇలాంటి శబరిమలకి ఇలాంటి అటాక్స్ ఏమన్నా ఇంతకుముందు జరిగాయా, ఒక ఇలాంటి అటాక్స్ అనేది. సో ఐ ఫౌండ్ అవుట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. వాటి దాంట్లో ఏంటంటే, వన్ ఆఫ్ వన్ సచ్ ఇన్స్టాన్స్ ఏంటంటే, 15th June 1950 ఎగ్జాక్ట్ డేట్ అయితే, సో వాళ్ళు యాక్చువల్గా దే అటాక్డ్ ఇట్. అటాక్ అంటే ఎలా జరిగింది అంటే, కొంచెం దూరంలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో శబరిమలకి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ పేరు నిలక్కల్, నిలక్కల్, NILACKAL, నిలక్కల్ అనే ప్లేస్లో యాక్చువల్గా ఒక 2000 ఏళ్ల క్రితం ఒక వుడెన్ క్రాస్ ఉంది అని ఒక న్యూస్ వచ్చింది అనమాట 1983 ఆ టైంలో. ఆ ప్లేస్లో అంతకుముందు 1950 ఏమో అటాక్ జరిగింది, 1983 నిలకల్ అనే ప్లేస్లో వాళ్ళు దే స్టార్ట్ దే సడన్ గా ఓవర్ ద నైట్ వచ్చి అక్కడ వుడెన్ క్రాస్ ఒకటి దొరికింది. అది సెయింట్ థామస్ తీసుకొచ్చిన క్రాస్. అది యాక్చువల్గా ఇది ఒక పెద్ద స్టోరీ, సెయింట్ థామస్ స్టోరీ. మనం ఎప్పుడైనా వేరే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం
తప్పకుండా.
యా, సెయింట్ థామస్ తీసుకొచ్చాడు అని స్టార్ట్ చేశారన్నమాట. స్టార్ట్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ మిజోరాంకి గవర్నర్ అనమాట, కేరళ నుంచి వెళ్ళాడు ఆయన. ఆయన పేరు కుమ్మనాన్ రాజశేఖర్ అన్న ఆయన పేరు. సో కుమ్మనాన్ రాజశేఖర్ ఏం చేశారంటే, ఆల్మోస్ట్ ఒక 6 నెలల పాటు దీని మీద ఉద్యమం నడిపాడు ఆయన అక్కడ 1983 నడిపి ఏం చేశారంటే, అది నిజంగా ఆ క్రాస్ ఉందా లేదా, ఆ క్రాస్కి కార్బన్ డేటింగ్ అవన్నీ చెయ్యాలి, అట్లాంటివన్నీ ఆ వాదనలన్నీ వచ్చాయి. సబ్సిక్వెంట్లీ ఏమైందంటే, వాళ్ళు ఆ క్రాస్ని, అది ఆ క్రాస్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, నో వన్ నోస్ ఆ తర్వాత గురించి. కాకపోతే ఏమైందంటే, ఈ మిత్ని బిలీవ్ చేసి గవర్నమెంట్ ఒక 1 ఏకర్ ల్యాండ్ ఇచ్చింది వాళ్ళకి,
స్టేట్ ఆఫ్ కేరళ.
స్టేట్ ఆఫ్ కేరళ క్రిస్టియన్స్ కి అక్కడ చర్చ్ కట్టుకోమని చారిత్రకంగా అది అది వాళ్ళకి రిలీజియస్ ప్లేస్ అనే ఒక ఉద్దేశంతో ఓకే సో ఇచ్చిందన్నమాట. అలాగే సెకండ్ టైం ఇంకొక అటాక్ ఏంటంటే 2006లో శబరిమల మెయిన్ తంత్రి ఉంటారు, ఆయన ఆయన పేరు ప్రతి తంత్రి మారుతూ ఉంటారు అనమాట, ఒక 2-3 ఇయర్స్ కోసారో అలాగా ఒక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది వాళ్ళకి. పూజారి ప్రధాన అర్చకుడు అనుకో, ఎందుకంటే వాళ్ళు తంత్రి అంటారు. సో మనకి అది మన ఇక్కడ ఆగమాలు కాదు కాబట్టి అది వేరే తాంత్రిక ట్రెడిషన్ కాబట్టి వాళ్ళు తంత్రి అంటారు అనమాట. సో ఐ థింక్ ఆనంద్ మనకి ఎవరో కాల్లో ఉన్నారు. హలో నమస్కారం అండి.
హలో నమస్తే అండి, నా పేరు బాబు బంగారం.
హలో బాబు గారు, బంగారం మీ ఇంటి పేరా, మీరే పెట్టేసుకున్నారా పేరు?
నేను యాక్చువల్ గా గోల్డ్ వర్క్ చేస్తాను. చేస్తే ఇక నేను దాంట్లో నాది దాంట్లో అదే బాబు గోల్డ్ అని పెట్టేసిన అనమాట. అట్లా పెట్టే గానీ ఇక మన శ్రోతలంతా ఒక సంవత్సరం నుంచి ఇక బాబు బంగారం అంటేనే గుర్తుపడుతురు, బాబు గోల్డ్ గానీ. నా పేరు యాక్చువల్ గా బాబు చారి, అదంటే గుర్తుపడట్లేదు. ఇక బాబు బంగారం అంటేనే ఇక అట్లా పడిపోయింది పేరు.
మీరు మీడియాకి స్టార్ అన్నమాట మీరు.
అంత లేదులేండి, ఏదో
చెప్పండి ఏంటి విశేషాలు.
ఎలా ఉందండి? ఇలా బోనాలు లాల తర్వాత బోనాలు, మీకు శుభాకాంక్షలు. అయితే గౌలిగూడ, నేను గౌలిగూడలో మా షాపు, అయితే గౌలిగూడలో మహంకాళి టెంపుల్ ఉంది.
అవునండి.
దాని గురించి కొంచెం పాట రాయమని మా వాడు నిన్న బుద్ధ నుంచి ఒకటే ఒత్తిడి చేస్తే రాత్రి ఇప్పుడు కలిసి మొత్తం పాట తయారు చేసి ఇంక ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంక మీ దాంట్లో ప్రోగ్రామ్ వస్తుంది కదా, అది జాయింటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం అని చూస్తున్నా. మొత్తానికి పాట మాత్రం మంచిగా రాశాను.
మీరు పాడతారా పాటని?
తప్పకుండా. ఇవాళ టాపిక్ ఏం తీసుకున్నారు
మీరు? మీరు మీరు వేరే షోకి కాల్ చేయబోయి దీనికి కాల్ చేసినట్టున్నారండి మీరు.
అవునా?
కానీ మీరు పల్లవి పాడండి, పల్లవి పాడండి, పర్వాలేదు. మీరు అనుకోని అతిథి అనుకోవచ్చు మీరు కాబట్టి. కట్ అయిపోయినట్టుంది ఆనంద్. ఎనీవేస్ మీరు బాబు గారు మీరు మళ్ళీ కాల్ చేయదలుచుకుంటే ఈ షో కాల్ చేయండి, లేకపోతే వినండి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్ యాక్చువల్గా. సో పాయింట్ ఏంటంటే ఆ 2006లో కొంతమంది ఆయన మీద దాడి కూడా చేశారన్నమాట. ఆమె పేరు శోభ జాన్, అలా అలా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా రాహుల్ ఈశ్వర్, యు మైట్ బి నోయింగ్ హిమ్. మనం నేషనల్ టెలివిజన్ లో ఎప్పుడు చూస్తుంటాం ఆయన్ని. రాహుల్ ఈశ్వర్, రాహుల్ ఈశ్వర్ ఇవన్నీ ఈ కేసు అంతా ఫాలో అప్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇట్స్ స్టిల్ ఇన్ కోర్ట్ ఐ థింక్. బేచూర్ రెహమాన్, శోభ జాన్, డిజూ పీటర్స్, దీస్ ఆర్ ద పీపుల్ హూ అటాక్డ్ దట్ ప్రీస్ట్, మెయిన్ ప్రీస్ట్ ఆఫ్ శబరిమల టెంపుల్. సో బేచూర్ రెహమాన్ అనే దావూద్ ఇబ్రహీం అనుచరుడు అంట ఆయన. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. మనం కేరళలో లేం కాబట్టి మనకి ఇవన్నీ తెలీదు, బట్ స్టిల్ ద పాయింట్ ఏంటంటే శబరిమల మీద అటాక్ ఇప్పుడు కొత్తగా లేదు, ఇంతకు ముందు ఉంది. ఇది లీగల్ గా అటాక్ అన్నమాట. ఇది అది
లీగల్ అటాక్. అవును అవును, ఖచ్చితంగా. అండ్ ఇంత జరిగినప్పటికీ కేరళలో, అంటే నేను చెప్తున్నా అంటున్నాననే కాదు కానీ, ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న కేరళలో ఇంత ఎంత ఇంత ఆపరేషన్ జరుగుతున్నా కానీ ఆ కల్చర్ ని కాపాడగలుగుతున్నారంటే వాళ్ళు నిజంగా అభినందనించదగ్గ విషయం. ముఖ్యంగా హిందూవేతరులు కూడా కేరళ యొక్క సంప్రదాయాన్ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు సంప్రదాయాన్ని గౌరవించే కేరళలో ఈ సంప్రదాయాన్ని కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకేమైనా చెప్పదలుచుకుంటే అనంత మనం దీని గురించి
మాట్లాడదాం. కన్క్లూడ్ దిస్ వన్ సేయింగ్ దీస్ ఆర్ ద అటాక్స్ దట్ ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ ఆన్ ద హిందూ టెంపుల్స్. దిస్ ఈస్ వన్ సచ్ అటాక్ అండ్ ఐ థింక్ హిందూస్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అన్ఫార్చునేట్లీ హిందూస్ ఏంటంటే చాలా మందికి ఇది అటాక్ అని కూడా తెలీదు. దేవర్ థింకింగ్ దట్ మాదేదో తప్పు ఉంది, మాదేదో వీ షుడ్ ఫీల్ అషేమ్డ్,
ఆఫ్ దీస్ థింగ్స్ దిస్ డిస్క్రిమినేషన్, ఇదంతా డిస్క్రిమినేషన్ కాబట్టి ఇదంతా మేము షేమ్ గా ఫీల్ అవ్వాలి అని చెప్పి దే ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్, యునో సేయింగ్ దట్ వీ షుడ్ రిఫార్మ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ చెప్తూ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళనే మోసం చేసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని మంటగలుపుకుంటున్నారు అన్నమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వేరే దేశానికి వెళ్తే యూ విల్ స్టిల్ బీ కాల్డ్ ఎస్ హిందూ, యునో. సో అది సెకండ్ థింగ్. అండ్ నువ్వు చెప్పిన పాయింట్లో కూడా వాళ్ళు కల్చర్ని కాపాడుకుంటున్నారు అనేది నువ్వు అన్నావు కదా, అది పార్ట్లీ అగ్రీడ్. ఎందుకంటే కాబట్టి డిసగ్రిమెంట్ ఎక్కడొస్తుందంటే అదర్ రిలీజియన్స్ నో వాట్ ఈస్ ద థిన్ లైన్ ఆఫ్ కల్చర్ అండ్ రిలీజియన్, రిలీజియన్కి కల్చర్కి ఉన్న థిన్ లైన్ని వాళ్ళు గుర్తిస్తారు. అందుకనే వాళ్ళు ఓనం చేసుకుంటారు, ఓనం సెలబ్రేట్ చేస్తారు, బొట్లు పెట్టుకుంటారు, అవన్నీ చేస్తుంటారు. బట్ దే నో దట్ థిన్ లైన్, వాళ్ళ రిలీజియన్ ఎక్కడ వస్తుందో అక్కడ దాన్ని కట్ చేసేస్తారు.
అది పాయింట్. అందుకనే నేను రిలీజియన్ అని ఫీలర్ ఐ వాస్ కాన్షియస్ దట్ కల్చర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందని. స్టిల్ రిలీజియస్ గా హోప్ దే ఆర్ స్ట్రాంగ్ అండ్ యాజ్ ఇండియన్స్ అందరం, యాజ్ హిందూస్ అందరం దానికి సపోర్ట్ చేస్తున్నాం.
హలో హలో
హలో బాబు గారండి.
హలో,
ఐ థింక్ కాల్ కట్ అయినట్టుంది ఆనంద్. హలో,
ఓకే,
హలో, కాల్లో ఉన్నారు ఆనంద్ ఒక్క నిమిషం. హలో చెప్పండి
సార్, నా పేరు కృష్ణ అండి.
హలో కృష్ణ గారు, నమస్కారం అండి.
నమస్కారం అండి.
నమస్తే,
శుభోదయం.
శుభోదయం అండి.
మీరు షో వింటున్నారండి.
ఈ కీ పాయింట్ ఉంది కదా మన శబరిమలకి సంబంధించిన, ఇది
అవునండి.
యాక్చువల్ గా నాకు అనిపించే విషయం ఏంటంటే మనం మేబీ అంటే వీఆర్ నాట్ అవేర్, అంత పర్సంటేజ్ గా అవేర్ లో లేం మనము. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు మినిమం పర్సెంట్ అన్న ఐడియా ఉంది, ఐడియా వచ్చింది.
ఓకే,
దీనికి ఏదైనా కొంచెం కుదిరితే ఏదైనా సొల్యూషన్ లాంటిది మీ వరకు ఏదైనా ఉంటే చెప్పండి సార్.
సొల్యూషన్ ఏం లేదండి, యూ షుడ్ అండర్స్టాండ్ ఎకోసిస్టమ్. మన ఎకోసిస్టమ్ మన చుట్టూ ఉన్న రిలీజియన్స్ ని, ఆ రిలీజియన్స్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ని, మైనస్ పాయింట్స్ ని, ఆ రిలీజియన్ వలన మనకి లాభం ఏమిటి, మనకి నష్టం ఏమిటి, ఈ ఎకోసిస్టమ్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అన్ఫార్చునేట్లీ మనం అర్థం చేసుకోమండి. ఇది మీరు ఎప్పుడైనా చూసారా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ, ఐ మీన్ అగైన్ ఐఎమ్ నాట్ అదరింగ్ దెమ్, వాళ్ళని నేనేమి వేరని తోసేయట్లేదు. నేను అనేది ఏంటంటే సిరియాలో ఏదైనా జరిగితే కూడా ది రెస్పాండ్ హియర్. మీరు ఎప్పుడైనా గమనించారా అది? హలో,
చెప్పండి.
యా, సిరియాలో కానీ సౌదీ అరేబియాలో కానీ లేకపోతే జెరూసలంలో కానీ ఏదైనా జరిగితే మీకు ఆంధ్రప్రదేశ్లో లోకల్లో రెస్పాండ్ అవుతారు. మీరు ఎప్పుడైనా గమనించారా?
మన వాళ్ళు ఎక్కువగా డీపీలు పెట్టేసుకొని అదే వాట్సాప్ డీపీలు పెట్టుకొని సేవ్ సిరియా అని పెడతారు సార్.
దాట్స్ ద థింగ్ అండి. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు సిరియా దానికి? ఇప్పుడు గుజరాత్లోనో కేరళలోనో బెంగాల్లోనో ఉన్నదానికి రెస్పాండ్ అవ్వరు, సిరియాలో ఉన్నదానికి ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? అంటే దే నో ద ఆ ప్లేస్ యొక్క పవిత్ర స్థలాల గురించి వాళ్ళకి తెలుసు. జెరూసలేం అనేది అందరికీ పవిత్రమైన స్థలం, అక్కడ పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఆ మూడు మతాల వాళ్ళకి ఇష్యూ జరుగుతుంది. దే నో ఇట్, అది వాళ్ళ రిలీజియన్కి సంబంధించిందని వాళ్ళకి తెలుసు. అదే మీకు పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లో ఏదైనా టెంపుల్ని పడగొట్టేశారు అట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మీకు ఇది రాదు.
ప్రాక్టికల్ గా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ విషయంలో చాలా బ్యాక్ లో ఉంది సార్. అంటే మన వాళ్ళు తెలియ నిజాన్ని చెప్పట్లేదు, బయటకు చెప్పనియట్లేదు.
వాళ్ళు ఇలాంటి వార్తల్ని వాళ్ళు బయటకు పెట్టరండి, ఎందుకంటే అది దాని గురించి సపరేట్ గా మనం మాట్లాడుకుందాం, ఖచ్చితంగా మాట్లాడుకుందాం మీడియా గురించి. కాకపోతే మీరు అన్నట్టు దానికి ఇచ్చే సలహా గానీ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మన ధర్మం, అదొక్కటే పదం అండి మన ధర్మం. ధర్మం అనేది మళ్ళీ మతం కూడా కాదు, మన ధర్మం, స్వధర్మము, మన హిందూ ధర్మము. అది పాటించగలిగితే వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది అనేది నా స్థిరమైన అభిప్రాయం. అలానే చాలా మంది కూడా చెప్పే ఇదేంటంటే మన ధర్మాన్ని మనం గౌరవించాలి.
ఇప్పుడు ప్రశ్న, మొలెస్ట్రల్ పీరియడ్ అంటే పీరియడ్ టైమ్స్ కానీ అవి అనుకోండి, అది మనం ఇచ్చే మన మన ధర్మంలో ఉన్న స్త్రీలకు మనం ఇచ్చే గౌరవం లాంటిది. వాళ్ళు జనాలు దాన్ని ఈ రోజుల్లోనే, ముందది లేదు, ఈ రోజుల్లో దాన్ని ఎందుకంత ఓవర్ గా చూస్తున్నారు, ఓవర్ ఎగ్జాగరేటర్ అంటే బాగా ఏదో ఎలివేట్ చేసినట్టు చేసుకొని.
కృష్ణ గారు మీ కాల్ మధ్య మధ్యలో చాలా బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడటం లేకపోతే మళ్ళీ ఒకసారి చేయడం చేస్తారా?
అదే సార్, ఏం లేదు సార్, అంటే ఇన్ని రోజులు ఆ ఇష్యూ లేదు,
మళ్ళీ చేయండి సార్, అసలు వినబడడం లేదు, మళ్ళీ టైప్ లో నుంచి కానీ అలా చేయండి. సో ఆనంద్, మనం బ్రేక్ ఇప్పుడు తీసుకోవద్దు, ఆర్ నెక్స్ట్ నెక్స్ట్ సెగ్మెంట్ అయిన తర్వాత మనం తీసుకుందాం, ఓకే కదా?
అలాగే, నాకు పర్వాలేదు, ప్రాబ్లం లేదు.
యా,
సో నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్స్ ఒకసారి జస్ట్ బ్రీఫ్ అప్ ఇచ్చేద్దాం, సో దట్ ప్రేక్షక శ్రోతలు కూడా రెడీగా ఉంటారు ఏంటి అని ఎక్స్పెక్ట్ చేయడానికి. సో నెక్స్ట్ ఉన్న టాపిక్స్ హిందూ ఫోబిక్ ఇంటెలిజెన్సియా, తర్వాత కొన్ని ట్రివియా ఉంటాయి, కొన్నిటి గురించి మనం చెప్పుకుంటాం, తర్వాత హిందూ ఫోబిక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పాం కదా, సినిమా గురించి చెప్పుకుందాం, వీటి గురించి చర్చిద్దాము.
నేను దానికి ఇంట్రో నేను చెప్పేస్తాను, ఆ తర్వాత నువ్వు కంటిన్యూ చేద్దు, ఓకే కదా?
తప్పకుండా.
సో హిందూ ఫోబిక్ ఇంటెలిజెన్సియా అని తను అంటున్నాడు కదండి, ఆ పదానికి అర్థం ఏంటంటే, అంటే చాలా మంది మనం తెలుగు ప్రేక్షకులకి చెప్పాలి కాబట్టి సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే, ప్రతి సమాజంలోనూ ఒక మేధావి వర్గం ఉంటుందన్నమాట. ప్రతి సమాజంలోనూ, మీ మీ ఊర్లో, మీ టౌన్లో, మీ కాలనీలో, మీ ఇంట్లో కూడా ఆ నలుగురిలో ఒకళ్ళే మేధావి ఉంటారు, మిగతా ముగ్గురు ఆ మేధావిని ఫాలో అవుతూ ఉంటారు. వండర్ఫుల్ అది. సో ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు, ఎవరైతే బాగా ఎవరైతే థింకింగ్ ఎలీట్ ఉంటారో వాళ్ళలో ఒక రకమైన హిందూ ఫోబియా ఉంటుంది. అది మేము చెప్పాలనుకున్నది ఈ విషయంలో. సో మేధావి వర్గంలో ఉన్న హిందువుల పట్ల భయం అనేదే ఇక్కడ మాట్లాడేది. సో మేము ప్రతిరోజు ప్రతిసారి మేము ఒక ఎపిసోడ్ చేసినప్పుడల్లా మేము ఒక్కొక్క మనిషి గురించి మాట్లాడతాము. ఇవాళ ఆ మేధావి ఎవరు అంటే శశి తరూర్ అన్నమాట, మీలో చాలా మందికి తెలుసు ఆయన గురించి. సో మన ఆనంద్ శశి తరూర్ ఈ మధ్యన చేసిన రిమార్క్స్ గురించి, శశి తరూర్ యొక్క వ్యూస్ గురించి మా ఆనంద్ చెప్తాడు మీకు.
థ్యాంక్స్ అనంత్. ఈయన శశి తరూర్ గారు మేధావులకే మేధావి ఒక రకంగా చెప్పాలంటే, ఈయన కాబట్టి ఈయన మేధావి కాదు మహామేధావి. మేధావులు కూర్చుని ఆయన మాటలు వినేంత, అది మీడియాలో ప్రొజెక్ట్ చేసిన విధానం అయితేనే కానీ ఆయనకు నిజంగా ఉన్న క్యాలిబర్ అయితేనేమి కానీ, ఎందుకంటే ఆయన బయోడేటా చూసినట్లయితే మనకి శశి తరూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే చాలా మందికి తెలిసిన విషయం. కొంతమంది కొంచెం వెనక్కి వెళ్తే ఆయన ఐక్యరాజ్య సమితిలో ఆయన పనిచేశారని, సో బాన్ కీ మూన్ ప్రెసిడెంట్ గా అవ్వడానికి ఈయన కూడా పోటీ చేశాడనే విషయం తెలుస్తుంది. సో నాకు కూడా శశి తరూర్ అంటే అప్పటి నుండి ఆ పాయింట్ ఆఫ్ టైం నుండి తెలిసిన వ్యక్తి. ఈయన రీసెంట్ గా పాపులర్ అయినది మాత్రం ఆయన యూకేలో బ్రిటిషర్స్ దోషాలను ఎత్తి చూపి ఆయనకు అంత గుండె ధైర్యం ఉంది అని చెప్పుకునేలా చేశాడు. జనరల్ గా మనకున్న పర్సెప్షన్ ఏంటంటే ఆంగ్లేయులు బ్రిటిషర్స్ వచ్చారు అనే దానికి నిజమే, వాళ్ళు 200 ఏళ్ళు పరిపాలించారు కానీ వాళ్లే కదా మన మన ఇంటి కంట్రీ మొత్తాన్ని ఇండియా అనే ఇది జాయిన్ చేశారు అనే ఆలోచన అవి మనకు చూపించబడతాయి. సో అలాంటి ఆలోచనలు లేకపోతే వాళ్లే కదా మనకి డెవలప్ చేయడానికి రోడ్లు వేశారు, బ్రిడ్జ్లు వేశారు, రైల్వేస్ వేశారు అనే వాటి మీద ఈయన పాయింట్ టు పాయింట్ వాళ్ళ దోషాలను ఎత్తి చూపి అదొక కొలోనియల్ రూల్ తప్పితే వేరేదేమి కాదు అని అనర్గళంగా మాట్లాడి అందరి అభిమానాన్ని చూడగొన్న వ్యక్తి. అందుకని అందరూ మేధావి వర్గం అంతా, మేధావి వర్గమే కాదు సాధుజనులు కూడా ఆయన సపోర్ట్ చేయడానికి ఆయన మేధావితనం ఏంటనే తెలిసింది. అయితే ఆయనతో అక్కడ పేచీ లేదు నాకు, ఆయన ఏ పార్టీ అయితే అయినా కానీ ఏ పొలిటికల్ అఫిలియేషన్ అయినా నాకు పేచీ లేదు. ఆయనకు ఇంకొక ట్రైట్ ఉంది ఏంటంటే, ఆయన ఆంగ్ల భాష పదకోశాన్ని అవకోశం పట్టాడు. ఆయన అంటే మొత్తం ఆయన మాట్లాడితే మనం డిక్షనరీ వెతుక్కోవాలి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే అర్ణబ్ గోస్వామి అని అనుకుంటా ట్విట్టర్ లో ఆయన వాడిన పదజాలానికి ట్విట్టర్ లో సగం మందికి అది ఏమిటో తెలియలేదు. ఆయన తిట్టాడు పొగిడాడు ఏమి తెలియలేదు. కాకపోతే ఆయన ఇంగ్లీష్ వాక్పటిమ, ఆయన ఇంగ్లీష్ మీద ఉన్న ఆయన జ్ఞానానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇది ఇతివృత్తం. ఇది బేసిక్ గా శశి తరూర్ అనే మేధావి మేధావులకు మేధావి ఎలా అయ్యాడు అనే విషయం.
నేర చరిత్రను మర్చిపోయావు. నేర చరిత్ర
ఉంది. అంటే ఈయన వెలుగులో ఆ నీడ కనపడకుండా చేసుకున్నారు ఇన్నాళ్ళు. కానీ సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక యోధుడు, ఆయన నిజంగానే దేవగణానికి సారథిలాగా సుబ్రహ్మణ్య స్వామి అనే యోధుడు చూపు నుండి తప్పించుకోలేకపోయాడు శశి తరూర్. అది ఇంకా కృషి, అది ఆ నేర చరిత్ర అని మనం చెప్పడానికి ఇంకా టైం ఉంది కాబట్టి దాని ముందు ప్రస్తావించట్లేదు. ఏదైనా కానీ నిజం అనేది ఎప్పటికైనా నిప్పు లాంటిది కాబట్టి అది తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా శశి తరూర్ మేధావితనం గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో దీంతో వచ్చిన పేజీ ఏంటంటే నేర చరిత్ర మన దేశంలో ఎంత నేర చరిత్ర ఉన్నా మన ప్రజలు ఏంటంటే నేరస్తుడు లల్లూ ప్రసాద్ మరి నేరస్తుడే కదా, అలాంటి వాళ్ళ కూడా సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేర చరిత్రకి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు అనే ధోరణి మనది. ఏమైందిలే అనేది. కాబట్టి దానికన్నా డేంజరస్ ఇవి ఈయన అంటే ఒక హిందూగా నేను గమనించిన దానిలో ఈయన రీసెంట్ గా చేసిన కామెంట్స్ ని నేను అది ఎత్తి చూపడానికి అది విమర్శించడం కూడా కాదు. కాకపోతే ఏంటంటే అది చాలా తప్పు, అది ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నాడు అనేది నా ఉద్దేశం. అయితే ఎందుకు శశి తరూర్ ఎందుకు ఈ మేధావిని ఎంచుకున్నాను అంటే, ఈయన హిందూ ఫోబిక్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఈయన నేను హిందువుని అని చాటు చెప్పుకున్నా. అది రీసెంట్ గా ఆయన నేను హిందువుని అని చెప్పి వై ఆమ్ ఐ ఏ హిందూ అనే ఒక పుస్తకం కూడా రాశారు ఆయన. సో ఆయన అంటే పబ్లిక్ గా ఆయన నేను హిందువుని అని చెప్పుకుంటున్న వ్యక్తి. సో దానికి అది అజెండా డ్రివెన్ అనేది మనం అది క్లియర్ గా తెలిసిన విషయమే. కాకపోతే ఆయన ఎందుకు అలా చెప్పుకుంటున్నాడు, దానికి కారణం ఏంటి అని చూస్తే, రీసెంట్ గా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు జనరల్ గా ఎవరైనా హిందూ అనేవాడు అనే అతను ఉండేటట్టయితే జనరల్ గా అలా మాట్లాడడానికి సాహసించరు. ఎంత పొలిటికల్ గా నువ్వు ఎవరికైనా అగేన్స్ట్ గా ఉన్నా గానీ కొన్ని పదాలు వాటి అర్థమే లేదు, అర్థరహితం, అవి మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఈయన ఒక మాట అన్నాడు తెలుసా అనంత్, కేరళలో అదొక పొలిటికల్ డిబేటే, పొలిటికల్ డిస్కోర్సే, దానిలో కొంతమందిని ఉద్దేశించి అంటే నెక్స్ట్ ఎలక్షన్లకి అందరినీ ప్రిపేర్ చేయడానికి, జనరల్ గా అందరు రాజకీయ నాయకులు మాట్లాడేది ఏంటి, వెళ్తూ వాటి మీద బురద జల్లడం,
కరెక్ట్,
అంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ ఈయన ఏమన్నాడంటే నెక్స్ట్ టైం ఫలానా పార్టీ అదే బీజేపీ కనుక అందరూ ఓట్లు వేస్తే బీజేపీ దాన్ని ఈవెన్చువల్ గా హిందూ పాకిస్తాన్ చేసేస్తుంది మన దేశాన్ని అనే మాట అన్నాడు.
అయ్యా,
ఒక హిందువుగా మనం అది విన్నట్టయితే పాకిస్తాన్ అనేది ఎప్పుడు విలన్ అయిపోయింది. పాకిస్తాన్ నిజంగా అది ఒక బనానా నేషన్ అనే చెప్పాలి, ఎందుకంటే అది సైన్యం కంట్రోల్లో ఉన్న ఒక ఇప్పుడు కంట్రీగా గుర్తిస్తున్నాం. కానీ తర్వాత ఏంటనేది సంగతి తెలియదు, దానిలో డెమోక్రసీ ప్రజల నుండి చైతన్యం వస్తే తప్పితే అది ఏమవుతుంది అనేది తెలియదు, అది జరుగుతుందా లేదా అనేది కూడా అది అప్రస్తుతం. కానీ ఈయన హిందూ పాకిస్తాన్ అని సంబోధించడం అనేది నా అబ్జెక్షన్. ఎందుకంటే ఒక హిందూ అయినప్పుడు అది అంటే పాకిస్తాన్ లో మెజారిటీ వర్గం ఇస్లామిక్ వర్గానికి చెందినవారు కాబట్టి పాకిస్తాన్ అలా తగలడింది. కాబట్టి మెజారిటేరియన్ బీజేపీ వస్తే వాళ్ళు కూడా అలా చేసేస్తారు అనేది హిందూ ఫోబియా. కాకపోతే
మరేంటి కరెక్ట్. అట్ ద సేమ్ టైం హీస్ అసర్టింగ్ దట్ హిస్ ఐడెంటిటీ ఇస్ హిందూ.
ముందు అదే కాంట్రడిక్షన్, అది ఈ మేధా వర్గంలో ఉండే కాంట్రడిక్షన్ అన్నమాట. ఇది ఇది మాట్లాడతారు, రెండు కరెక్ట్ అంటారు, రెండు రాంగ్ అంటారు. అది మరి మేధా వర్గం కదా, మనం అది సరే అని ఒప్పుకుంటాం,
ఒప్పేసుకుంటాం.
ఒప్పేసుకుంటాము అంటే ఒప్పుకోవాల్సి వస్తుంది, మనకి అక్కడ నుండి మైక్ లాగేస్తారు కాబట్టి.
అవును, ఇవాళ ఆంధ్రజ్యోతిలో మన్మోహన్ వైద్య అని ఒక ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఏంటంటే హి టోల్డ్ దట్ దిస్ హిందూ పాకిస్తాన్ ఈజ్ ఆక్సిమరాన్. ఆక్సిమరాన్ సో అసలు అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే హిందూ పాకిస్తాన్ అయిన సరే హిందూ నేషనే ఏర్పడినా కూడా వాట్ ఈస్ హౌ ఈస్ ఇట్ థ్రెట్ టు సెక్యులరిజం ఆర్ ప్లూరలిజం, నాకు అర్థం కాదు ఇప్పటికీ ఆ విషయం. ఎట్లా
దానికి ఈయన మైండ్ సెట్, ఈయన మైండ్ సెట్ అంటే ఈ మేధా వర్గంలో కొంతమంది హిందూ ఫోబిక్ మైండ్ సెట్ ఏంటి అనేది మనం ఒకసారి చెప్పుకుంటే అది క్లియర్ గా తెలుస్తుంది.
రైట్.
అంటే ఈయన సనాతన ధర్మం మీద ఈయనకు నమ్మకం లేదనేది అర్థమవుతున్న విషయం.
రైట్.
ఇండియా అనేది ఒక 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక దేశం అనే
నమ్ముతాడు,
వేచి వచ్చేది అక్కడే. కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటి, ఎంత తీసుకున్నా గానీ ఈ ఈ ఫాల్స్ ఆర్యన్ ద్రవిడియన్ ఇన్వేషన్ థియరీలు ఇలాంటివి చెప్పబడేసి మినిమం ఇప్పుడు హిస్టరీ స్టాండర్డ్స్ లో తీసుకున్నా గానీ 2500 BC నుండి కంటిన్యూస్ గా ఉన్న ఒక ధర్మం, వీళ్ళు మతం అంటారు రిలీజియన్ అంటారు కానీ ఒక ధర్మం హిందూ ధర్మం, అలాంటి దాన్ని ఎక్కడా అక్నాలెడ్జ్ చేయకుండా ఒక హిందువు అయితే, ఒక నార్మల్ జనరల్ హిందువు అయితే దాన్ని నమ్ముతాడు, అప్పటి నుండి ఉంది, అప్పట్లో అది జరిగింది, అప్పట్లో ఆచార వ్యవహారాలు ఇవి, వీరు వచ్చారు ఇలాంటి సంస్కరణలు జరిగాయి, ఇవన్నీ జనరల్ గా హిందూకు ఉండే ఒక ఒక బేసిక్. ఈయన స్పీచ్ విన్నట్టయితే ఈయన హిందుత్వానికి అగేన్స్ట్, హిందుత్వం అంటే ఏంటంటే పొలిటికల్ గా దానికి ఒక కలరింగ్ ఇచ్చారు, వీర సావర్కర్ చేసిన ఇది అని చెప్పి కలర్ చేశారు, పెయింట్ చేసి దాన్ని అదే సెన్స్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాడుతుంది. అలాగే దానికి అర్థం లేదు, వాళ్ళకి వేరే పదం లేక హిందుత్వ అనే దాన్ని పట్టుకుని వాళ్ళు వేలాడుతున్నారు. దాంతో పొలిటికల్ దానికి పొలిటికల్ అఫిలియేషన్ ఉందంటే వదిలేద్దాం. ఈయన ఏమంటాడంటే సావర్కర్ కూడా ఒక హిందువే, ఆయన ఎథీస్ట్ అయినా కానీ ఒక హిందువే, ఆయన ఆయన ఫిలాసఫీలో కూడా మనది ఒక కంటిన్యూస్ రిలీజియన్ అనేది ఆయన హిందువు కాబట్టి ఆయనకు కూడా ఉంది, అంత ఎక్స్ట్రీమ్ లో ఉన్న ఆయన కూడా ఎక్స్ట్రీమ్ అంటున్నాం మనం, అది టైమే తెలుస్తుంది ఆయన ఎక్స్ట్రీమా లేకపోతే ఏంటా అనేది ఇప్పుడున్న డెఫినేషన్స్ ద్వారా. సో సావర్కర్ లాంటి ఒక హిందువు కూడా సనాతన ధర్మాన్ని అగ్రి చేశాడు, ఈవెన్ గాంధీ కూడా, గాంధీ గారు మహాత్మా గాంధీ కూడా ఆయన హిందువు అని ఓపెన్ గా ఆయన ఒప్పేసుకున్నారు.
అవునవును, ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ సెక్యులర్ లెన్స్. చాలా మంది గాంధీస్ ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్ సెక్యులర్ ఐడియా అంటారు, కానీ కాదు, ఈ రోడ్ ఇట్ యాజ్ చిన్న బుక్ రాశాడు ఆయన, హింద్ స్వరాజ్ బుక్ పేరు. అఫ్ కోర్స్ గాంధీ లేటర్ చేంజ్ 1947 ఎర్లీ 40s నుంచి స్టార్ట్ అయిందనుకో, బట్ స్టిల్ గాంధీ రోడ్ ఇట్ యాజ్ హింద్ స్వరాజ్, పుస్తకం పేరే హింద్ స్వరాజ్. సో హీ ఇన్వోక్డ్ రామరాజ్య, రామరాజ్య అనే పదాన్ని స్టార్ట్ చేసిందే గాంధీ.
Right. By Ramaraja, he mean, to my knowledge, he doesn't mean only Ramudu Bhaktule undalane uddesham tho kaadu. Adi generally
even RSS Hindu doesn't say that. Even RSS doesn't say that. Atla maatladukunta. Yeah.
Avunu. Hindu ethos prakaram sarvamana samanatvam anedi manaki basic ga inherent ga unna oka idi. So Hindu ante manaki Hindu ante ekkadi nundi vachindante ee padam Himalaya parvatala nundi సింధు మహాసాగరం వరకు ఉన్న ప్రాంతాన్ని హిందూ, హిమాలయ సింధు అలాంటి ఒక, అది ఒక పర్షియన్ పదం అని కొంతమంది అంటారు, సింధు మహానదిని సా పలకడం రక హా పలికారని, అవన్నీ
ఎనీవే వీటిల్లో రకరకాల ఇలాంటివి ఉన్నా రాజు గారు ఒక చిన్న పదంలో దీన్ని కొట్టేశారు మొత్తం. ఏమన్నారంటే నువ్వు ఎన్ని పేర్లు పెట్టినా యు ఆర్ రిఫరింగ్ టు ఏ పర్టికులర్ ఎంటిటీ, దట్స్ ఇట్.
కరెక్ట్.
So you are listening to continuity. It has continued. That's correct.
సో ఈ మేధావర్గం ఏంటంటే ఆహా అది కాదు, ఇండియా అంటే 70 ఏళ్ళు కాబట్టి ఇప్పుడు ఫలానా పార్టీ వస్తుంది, వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి రాజ్యసభలో లోక్సభలో వచ్చి కాన్స్టిట్యూషన్ ని మార్చి పడేస్తారు అనే ఒక, అది హిందూ ఫోబిక్, అది హిందూ ఫోబిక్ కాదు అది పార్టీ ఫోబిక్ అనుకోవచ్చు. బట్
శశి థరూర్ ఈజ్ నా ఉద్దేశంలో శశి థరూర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రాప్ నువ్వు అన్నట్టు. ఎవరికి ట్రాప్? దిస్ మిడిల్ క్లాస్, ఈ ఇంగ్లీష్ లవింగ్ అండ్ సమ్వన్ హూ ఫీల్ దట్ దేర్ యాన్సిస్టరీ ఇస్ గ్రేట్. చాలా మంది ఉంటారు ఇలాగ, వాళ్ళు ఏమనుకుంటారంటే మా యాన్సిస్టరీ చాలా గొప్పది, ఎట్ ద సేమ్ టైమ్ ఐ లవ్ ఇంగ్లీష్, ఎట్ ద సేమ్ టైమ్ ఐ లవ్ మై రిలీజియన్, ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ మై రిలీజియన్ టు బి రీఫార్మ్డ్, ఎట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు అడ్రస్ ద కోర్ ఇష్యూస్, గ్రాస్ రూట్ లెవెల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు చాలా మందికి. అర్బన్ సెట్టింగ్ లో ఉన్న వాళ్ళందరికీ మన శశి థరూర్ అప్పీల్ అవుతాడు బాగా, ఎందుకంటే హీ టాక్స్ లైక్ ఆక్స్ఫర్డ్ గై కమింగ్ ఫ్రమ్ సమ్ అమెరికా, వర్క్డ్ ఇన్ యుఎన్, ఇట్లా ఉంటాయి కదా. సో దే లవ్ హిమ్ ఆటోమేటికల్లీ. సాఫ్ట్ హిందుత్వం అంటాం కదా, ఈ సాఫ్ట్ హిందూ, అకామిడేటింగ్ హిందూ, వీళ్ళందరికీ ఒక ట్రాప్ ఐ థింక్ కాంగ్రెస్ వైపు నుంచి. అట్లీస్ట్ జర్నలిస్టులు కూడా చాలా మంది అలాగే ఉంటారు, దే అడోర్ ఇంగ్లీష్. సో శశి థరూర్ ఇస్ ట్రాప్ ఫర్ దెమ్. అది
పాయింట్, అది అదే కన్క్లూడ్ చేయాల్సి, నేను చేద్దాం అనుకున్న విషయం కూడా అదే ఆనంద్. ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఆయన హిందూ అని చెప్పుకుంటే ఎలా ఆయన ప్రాక్టీస్ చేసినా, ఆయన ఆయన పరిధిలో ఎలా ప్రాక్టీస్ చేసినా, చేయకపోయినా ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేసి అంటే సనాతన ధర్మం మీద ఎలాంటి నమ్మకం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధ్యతారాహిత్యం. అండ్ దీనికి ఇది ఎజెండా డ్రివెన్ అనేది కూడా నేను నమ్ముతా. కాబట్టి మేధావుల్ని ఫాలో అయ్యేటప్పుడు మేధావుల్ని ఫాలో అవ్వచ్చు, తప్పలేదు. కాకపోతే ఏంటంటే దానిలో కొంచెం మీరు కూడా గమనిస్తూ ఉండండి, ఇలాంటి ట్రాప్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మీరు ఎంతగా అభిమానించి ఫాలో చేసినప్పటికీ మనకంటూ సొంతమైన అభిప్రాయాలు ఉండాలనేది నా యొక్క
అభిప్రాయం. ఒక కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ అన్నిటినీ ఒకేసారి చెప్పాడు. ఐఎమ్ హిందూ అన్నాడు, అట్ ద సేమ్ టైమ్ హిందూ పాకిస్తాన్ అవుతుంది అంటున్నాడు, అంతే.
అవును, హిందూ అని చెప్పుకుని ఇలాంటివన్నీ చెప్తే రైట్ అయిపోతాయని.
రైట్ అయిపోతాయి, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో మనం ఒక చిన్న బ్రేక్ వెళ్దాం ఆనంద్. బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఇంకో రెండు ఉన్నాయి, వి విల్ గో ఆన్ టు దెమ్. ఓకే,
ష్యూర్ డెఫినెట్లీ. My media, the voice of India.
My media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ అండి మైండ్ మీడియా వారి వేదిక కార్యక్రమానికి. సో ఆనంద్ మనకి ఇంకా రెండు సెగ్మెంట్స్ ఉన్నాయి. సో థర్డ్ సెగ్మెంట్, యా చక్క చక్క వెళ్ళిపోతాం ఇప్పుడు. సో దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో హిస్టారిక్ ట్రివియా అనేది ఒక సెగ్మెంట్ అండి మా ఈ షోలో. సో ఈ షోలో ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో ఒక హిస్టారిక్ ట్రివియా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనం హిస్టారికల్గా కొన్ని మైలురాళ్ళు ఉంటాయి, లేకపోతే హిస్టారికల్గా కొన్ని సంఘటనలు ఉంటాయి, అవి నెరేటివ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. హిందూ నెరేటివ్ని కానీ యాంటీ హిందూ నెరేటివ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అలాంటి వాటిని తీసుకుని వాటిల్లో నిజాలు ఏమిటి, అవి నిజం ఎందుకు అవుతున్నాయి, లేకపోతే నిజం ఎందుకు కాకుండా పోతున్నాయి, దాని వెనకాల ఉన్న కుట్ర ఏంటి అనేది చూద్దాం. సో ఇవాళ ఈ వారం ఏంటంటే ఆనంద్, మీకు అందరికి ఔరంగజేబ్ తెలుసా? హిందూ ప్రేమికుడు ఆయన. సో కళాపిపాసి, యా మహా కృష్ణదేవరాయలతో పోల్చదగ్గ రాజు ఆయన. సో రామ్ పుణ్యాని అని ఒక లెక్చరర్ ఒక ఆయన ఉన్నారు, ఐఐటి లో బయోకెమికల్ ప్రొఫెసర్ ఆయన. సో ఆయన సడన్ గా ఆయన తన జాబ్ను వదిలేసి ప్రపంచంలో ఉన్న మతాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించడానికి గత 20 సంవత్సరాలుగా పాపం కష్టపడుతున్నారు. సో ఆయన చెప్పేది ఆయన యా ఎంతవరకు సఫలీకృతులయ్యారంటే ఆయన వికీపీడియా చూడాలి. సో రామ్ పుణ్య అని ఏం చెప్తాడంటే, ఔరంగ్ మనకందరికి తెలిసింది ఏంటంటే, మన అందరం ఏమనుకుంటామంటే తురుష్కులు దండయాత్రలు వింటూ ఉంటాం మనం. తురుష్కులు మన మీదకి వచ్చి దండయాత్ర చేసి మన టెంపుల్స్ అన్ని పగలగొట్టేశారు గత 1000 సంవత్సరాలుగా. అలాగా ఒక 800 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలు దాని ఆ పీరియడ్ నడిచింది అలాగే అని మనం చదువుకుంటాం. మనం అంటే మన హిస్టరీ పుస్తకాల్లో చదవం కానీ బయట వింటూ ఉంటాం మన భాష. రాంపుణి అని ఏమంటారంటే అదేం కాదంటారు అన్నమాట. ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు ఔరంగజేబు ఆయన ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆ ఎగ్జాంపుల్ యొక్క పూర్వపరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఔరంగజేబు, ఈ వాయిస్ మధ్యలో కట్ అవుతుంది అనంద్ ఒకసారి. సో నేను కంటిన్యూ చేస్తాను. సో ఔరంగజేబు ఏం చేశాడంటే, కాశీలో విశ్వనాథ టెంపుల్ ఉంది, ఇప్పుడు మీరు చూసే టెంపుల్ కదా, ఆ టెంపుల్ ఒక డిస్ట్రక్షన్ జరిగింది ఔరంగజేబు కాలంలో. ఔరంగజేబు అలా చాలా టెంపుల్స్ అని పడగొట్టాడు. కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఒకటి అనమాట. అందులో అది కొట్టేసి అక్కడ ఒక మసీదు కట్టారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కాశీ విశ్వనాథుడి కొత్త టెంపుల్, దాని పక్కనే ఒక మస్జిద్, రెండు ఉంటాయి. సో రామ్ పుణ్య అని ఏం చెప్పారంటే, ఈ టెంపుల్ని కొట్టడానికి కారణం ఔరంగజేబుకి హిందువుల పట్ల ఉన్న వ్యతిరేకత కాదు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇది రామ్ పుణ్య అనే మాటల్లో అన్నమాట, చాలా మంది రాణులు, ఒక 24 మంది రాణులు ఒకసారి కాశీకి వచ్చారు. కాశీకి వచ్చి విశ్వనాథుడి దర్శనం చేసుకుందాం అనుకున్నారు. ఆ 24 మందో 48 మంది రాణుల్లో 47 మంది రాణులే టెంపుల్లో నుంచి బయటకు వచ్చారు, ఒక రాణి రాల. ఆ రాణి ఎవరంటే, రాన్ ఆఫ్ కచ్, అంటే మన గుజరాత్ సైడ్ ఉంటుందా రాన్ ఆఫ్ కచ్, ఆ కచ్ దేశపు రాణి బయటికి రాల. ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయింది రా అని ఆదరా బాదరాగా ఎతికితే, విశ్వనాథుడు టెంపుల్ అండర్ గ్రౌండ్ లో ఆమె రేప్ చేసి చంపేయబడి ఉందన్నమాట. ఆవిడ్ని ఎవరు చంపారు అంటే, విచారణలో అక్కడ ఒక బ్రాహ్మడు, అంటే ఆ కాశీ విశ్వనాథుడు టెంపుల్లో పనిచేసే ఒక బ్రాహ్మణే ఆవిడ్ని రేప్ చేసి చంపేశాడు అని విచారణలో తేలిందిట. తేలితే సడన్ గా ఔరంగజేబుకి శివుడి మీద ప్రేమ ఎక్కువయ్యి ఏమన్నాడు అంటే, అసలు ఇలాంటి అపచారం జరిగిన చోట శివుడు ఉండటం మంచిదా, అది ఎవరికి మంచిది కదా అని చెప్పి టెంపుల్ ని పడగొట్టేసి మసీదు కట్టాడు. ఇది స్టోరీ. ఓకే, సో నేను దీని గురించి పూర్వాపరాలు సెర్చ్ చేయడానికి ఒకసారి అలా గూగుల్ చేశాను. కొంతమంది స్కాలర్స్ ఉంటారు కదా, ఇండాలజీ స్కాలర్స్ ఉంటారండి, చాలా మందికి తెలీదు. హిస్టరీ స్కాలర్స్ చాలా పిహెచ్డీలు చేసిన వాళ్ళు, విదేశాల్లో పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్లో అలా చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కోయిన్రా డెల్స్ట్ అని ఒక పెద్ద హిస్టారియన్ ఉన్నాడు. ఆయన బెల్జియంకి చెందిన ఆయన. సో ఆ కోయిన్రా డెల్స్ట్ గారి వెబ్సైట్లో ఉన్న దీని మీద ఆయన చేసిన రీసెర్చ్ ఏంటనేది తెలిసిందనమాట. సో ఆయన ఏం చెప్పాడు అంటే, అసలు రామ్ పుణ్యాని గారు ఈ చరిత్రను ఎక్కడి నుంచి, ఈ కట్టు కథ ఉంది కదా, ఈ కథను ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, బిఎన్ పాండే అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒరిస్సాకి మాజీ గవర్నర్ అనమాట. ఆయన తన పుస్తకంలో ఒక థీరీ ఇదిగా ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ రాశాడు. ఆయనకెవరు చెప్పారు అంటే, ఆయన ఇంకో పుస్తకంలో చదివాడు.
ఎవరంటే
ఆ పుస్తకం, ఇది లింక్ ఉంటుంది. హిస్టారియన్స్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు ఒక పుస్తకాన్ని చూస్తారు, ఆ పుస్తకం నుంచి ఇంకో లింక్డ్ పుస్తకం. ఇప్పుడు మనం కనుక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చూడడానికి లింక్డ్ డాక్యుమెంట్లు చూసినట్టుగా వాళ్ళు కూడా చూస్తారు అలాగే.
అంతే. సో అంటే హిస్టరీ అనేది ఎప్పుడు అది ఒకళ్ళు రాసిన దాన్ని రిఫరెన్స్ చేయడమే, దానిలో తప్పలేదు.
అవును. సో కోయిన్రా ఎల్స్ట్ అనే ఆయన దీని మీద రీసెర్చ్ చేస్తే ఆయన ఏమన్నా అంటే, అసలు ఒక మహంత్ అంటే కాశీ విశ్వనాథుడి గుళ్ళో ఉండే పూజారి, రాణిని చరిస్తే ఆ పక్కనే ఉండే రాజులు అప్పటికప్పుడే యాక్షన్ తీసుకుంటారు కదా, ఎక్కడో ఔరంగజేబు కోసం ఎందుకు వెయిట్ చేస్తారు, సరే వెయిట్ చేశారు అనుకున్నా. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఆయన రేస్ చేశారు. మీరు దీనికి సంబంధించిన లింక్ నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను, చూడండి తర్వాత ఈ షో అయిన తర్వాత. సో టూకీగా చెప్పాలంటే, బిఎన్ పాండే గారు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ స్టోరీ అంటే, మన తెలుగు వాడైన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన పేరు భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈయన కాంగ్రెస్ లీడర్ నెహ్రూకి రైట్ హ్యాండ్ ఈయన. సో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు తన పుస్తకం ఒకటి ఉంది, ఫెదర్స్ అండ్ స్టోన్స్. ఆ పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకంలో రాసి ఏమన్నాడంటే ఆయన, దీని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కోసం నేను నా ఈయనకి ఎవరు చెప్పారు ఈ స్టోరీ అంటే, లక్నోలో ఉండే తన ఒక ముస్లిం ఫ్రెండ్ ఆయనకి చెప్పాడు అనమాట ఈ స్టోరీ. ఆ ముస్లిం ఫ్రెండ్కి ఎవరు చెప్పారు, ఇంకొక ముల్లా చెప్పాడు. ఆ ముల్లా దగ్గర రిటర్న్ ఎవిడెన్స్ ఉందిట, కానీ ఆ ముల్లా చనిపోయాట, కాబట్టి రిటర్న్ ఎవిడెన్స్ ఈ ఫ్రెండ్కి ఇవ్వలేదుట. సో ఈ ఫ్రెండ్కి ఇవ్వలేదు కాబట్టి ఫ్రెండ్ తన నిజం చెప్తున్నాడనే ఉద్దేశంతోనే ఈ స్టోరీ అంతా కరెక్ట్ అని డిసైడ్ చేసేసారు రామ్ పుణ్య అని బిఎన్ పాండే.
జనరల్ గా
భోగరాజు పట్టాభి సీతారామయ్య చూడు, జనరల్ గా
లెజెండ్స్, ఇవి లెజెండ్స్ ని, లెజెండ్స్ అంటే గాథలు, అక్కడ అలా జరిగి ఫలానా చోట జరిగి ఉంటాయి, జరిగాయి అని చెప్పుకుంటారు, దానికి ఎవిడెన్స్ ఉండాల్సిన పని లేదు లెజెండ్స్ కి, అంతేనా?
అంటే లెజెండ్స్ అంటే సమాజంలో ఒక ఎక్కువ మంది మాట్లాడుకునే స్టోరీ ఉందనుకో, దాన్ని లెజెండ్ అంటారు. మనం పల్నాటి యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాము, నాగమ్మని మనం విలన్ చేస్తాము, ఈయన ఆయన పేరు బ్రహ్మనాయుడు గారికి నాగమ్మకి ఉన్న ఫైట్ మనం చూస్తాం, మన సినిమాల్లో కూడా తీశారు, అది లెజెండ్. అందులో కొంత వ్యూ పాయింట్స్ తేడా ఉంటుంది, కానీ అక్కడ జరిగింది, అది బ్రహ్మనాయుడు నాగమ్మ జరిగింది. కానీ దాని గురించి కొంచెం అభూత కల్పనలు కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేయడం, ఎగిరి దూకి సింహంలా చంపాడంటాం, ఇది ఇదంతా లెజెండ్ లోకి వెళ్తుంది అన్నమాట. ఇది అక్కడ సమాజంలో కూడా స్టోరీగా లేదు, ఇది ఎవరో ముల్లాకి
ఓకే
లక్నో ప్రాంతానికి వెళ్తే అక్కడ అక్కడ స్టోరీగా కూడా సమాజంలో లేదు ఇది.
అదే నా పాయింట్, అలాగుందా, అలాగ ఉండుంటుందని నా అసంప్షన్. ఇప్పుడు
లేదు
ఈ ట్రాప్, నేను రామ్ పుణ్యాన్ని విన్నుంటే ఈ ట్రాప్ లో నేను పడిపోయేవాడిని.
నువ్వు పడిపోయేవాడి ఆటోమేటిక్ గా, అయ్యో పాపం ఔరంగజేబ్ చాలా గొప్పవాడు కదా అని మనం అనుకుంటాం అన్నమాట. అనవసరంగా ఔరంగజేబుని వీళ్ళందరూ కలిసి దుష్టుణ్ణి తాష్టుణ్ణి చేసేశారు, ఔరంగజేబ్ చాలా మంచివాడు కదా అని మనం అనుకుంటాం అన్నమాట. దీనికి సంబంధించి యాక్చువల్ గా ఇలాగ వైట్ వాషింగ్ ఆఫ్ హిస్టరీ అంటారు అనమాట దీన్ని. హిస్టరీలో జరిగిన ఆనంద్ పలానా ఒక 10 తప్పులు చేస్తే, నేను ఆనంద్ చేసిన ప్రతి తప్పుకి నేను అది హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఆనంద్ మంచివాడు, హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు, ఇట్లా మనం ఒక 10 విషయాలు ఉంటే ఆ 10 విషయాల్లో నేను నిన్ను సపోర్ట్ చేసేసి వైట్ వాష్ చేసేస్తాను. అలా నేను ఒక బుక్ రాస్తా, అప్పటిదాకా క్రూరుడు అయిన ఆనంద కృష్ణ సడన్ గా హీరో అయిపోతాడు.
అలా చేసినా పర్వాలేదు, ఏంటంటే ఇంకొంచెం ఇంకొక మెట్టు ఎక్కువయ్యి, ఆయన ఇన్ని దాన ధర్మాలు చేశాడు, ఆయన ప్రజల నుండి లాక్కోలేదు, ఆ భిక్ష పాత్ర లాక్కున్నట్టు కాదు ఇస్తున్నట్టు, అక్కడ సరిగ్గా చూడలేదు వారు. ఇది వైట్ వాషింగ్, వైట్ వాషింగ్ మళ్ళీ కలర్ వేసినట్టు.
కరెక్ట్ అంతే. సో ఇలా వైట్ వాషింగ్ చేసే స్కాలర్స్ ఇప్పుడు చాలా మంది అన్నారు. ఆడ్రే ట్రస్కీ అని ఇప్పుడు హైదరాబాద్ లో 11వ తారీఖు పెద్ద ఈవెంట్ ఉంది, దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఔరంగజేబ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ పర్సన్. ఆనాటి కాలంలో ఉన్న రాజ్య విలువల అనుగుణంగా బతికిన ఒక మామూలు మనిషి ఔరంగజేబ్, అంతేగాని గుడులను కొట్టలేదు. గుడులను కొట్టినా కూడా అక్కడ ఉన్న డబ్బులు తీసుకోవడానికే తప్పించి హిందూ మతాన్ని దెబ్బతీయడానికి కాదు. మరి విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశాడయ్యా? విగ్రహాలను ధ్వంసం చేయమని సైనికులకి చెప్పాడు, తను ధ్వంసం చేయలేదుగా. సో దట్ ఈస్ దిస్ సెగ్మెంట్. ఇలాంటి స్టోరీలు నేను ప్రతి ఎపిసోడ్ లో ఒకటి చెప్తా ఉంటాను మీ అందరికి, వైజ్ఞానికంగా వినోదాత్మకంగా కూడా ఉంటుంది అనమాట,
కలిగేలాగా.
సో లెట్స్ గో టు లాస్ట్ సెగ్మెంట్ ఆనంద్, దిస్ ఈస్ అబౌట్ హిందూ ఫోబియా ఇన్ పాప్ కల్చర్. మన మీడియాలో మనకు వచ్చే మీడియా అంటే మీరు కేవలం పత్రికలు వెబ్సైట్స్ అని అనుకోకండి, ఈవెన్ సినిమాలు కూడా ఆకోవకే వస్తాయి. మనని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతిదీ మీడియానే. ఇన్ఫాక్ట్ యూట్యూబ్ వీడియో కూడా మీడియా కిందకే వస్తుంది, అలాగే మీరు చదివే ఒక చిన్న పేపర్ పాంప్లెట్ కూడా మీడియా కిందకే వస్తుంది. సో మెయిన్ స్ట్రీమ్ హిందూ ఫోబియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న హిందూ ఫోబియా గురించి ఇప్పుడు ఆనంద్ పర్టికులర్ గా బాలీవుడ్ గురించి మాట్లాడతాడు. ఆనంద్ మాట్లాడు.
ఆ పదమే ఒక అరువు తెచ్చుకున్న ప్లేజరైజ్డ్ వర్డ్ బాలీవుడ్.
బాలీవుడ్
అంటే హిందీ, బాలీవుడ్ ఉంది కాబట్టి బొంబాయిలో ఉన్న ఇండస్ట్రీని బాలీవుడ్ అన్నారు, అదే ఢిల్లీలో ఉంటే డాలీవుడ్ అనేవాళ్ళ. ఏమో సరే దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. దీనిలో హిందూ ఫోబియా ఇన్ బాలీవుడ్, ఇది దీనికి రిఫరెన్స్ ఏంటంటే ఎఫ్ఎంఎఫ్ అనే యూట్యూబ్ వీడియో ఆధారంగా వాళ్ళు ఎక్కడ నుండి ఆధారం చేస్తున్నారంటే ఈ వీడియో పాపులర్ అయింది. సో దాన్ని అందరికీ పరిచయం చేయాలని చెప్పి చేస్తున్నాను. దీని గురించి ఇంకా డిస్కస్ చేసుకోవాల్సిన ఇవి ఉన్నాయి, ఎందుకంటే దీనిలోనే చాలా సారవంతమైన ఇది ఉంది. ప్రసార ప్రచార మాధ్యమాలు అని చెప్పుకోవచ్చు, మీడియాని ప్రచార మాధ్యమాలు కూడా ఇది. ఈ బాలీవుడ్ అనేది దానిలో ఆ ప్రచారంలో ముందుంది, అది ఎవరికి తెలియని విషయం. ఎందుకంటే షాకింగ్ రిలవేషన్స్ ఉన్నాయి, ఇవేవో బేస్లెస్ అలిగేషన్స్ కాదండి. ధీరజ్ శర్మ అని ఐఐటి అహ్మదాబాద్ ప్రొఫెసర్, ఈయన బజరంగి బాయ్జాన్ చూసిన తర్వాత ఆయనకు ఒక జ్ఞానోదయం కలిగి ఏంటి ఇలాగా అనేది ఒక పరిశోధన చేశారు. ఆయన శాంపుల్ సెట్ వివరిస్తాను. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ మీద మేము హిందూ ఫోబియా ఉంది బాలీవుడ్ లో అని చెప్పడానికి ధీరజ్ శర్మ గారు చేసిన ఒక ఒక అనాలిసిస్ అనేది హిందుస్థాన్ టైమ్స్ నుండి మేము తీసుకోవడం జరిగింది. సో ఆ స్టాక్స్ ఒకసారి వివరిస్తే ఉందా లేదా అనేది తెలుస్తుంది. లైట్ గా మనం దాన్ని టచ్ చేసేసి ఒక పర్టికులర్ మూవీ తీసుకున్నాము, దాని గురించి టచ్ చేసేసి కన్క్లూడ్ చేద్దాం. కానీ ఇది చాలా ఇంపాక్టింగ్ థింగ్, ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, నేను మీకు చెప్పేటప్పుడు చెప్తాను. సో ఈయన 1960 నుండి ఇప్పటిదాకా ఉన్న సినిమాల్లో శాంపుల్ సెట్ ఒక 50 ఫిల్మ్స్ శాంపుల్ సెట్ తీసుకుని వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళతో చేసిన సర్వేలో తీసుకుని ఆయన ఆ శాంపుల్ సెట్ ఆధారంగా కొన్ని షాకింగ్ రిలవేషన్స్ ఇచ్చారు. వాటిలో ఏంటంటే స్టాటిస్టికల్ గా మాట్లాడారు ఆయన, కొన్ని చెప్తున్నాను దానిలో పర్సంటేజ్ లెక్కలు చెప్పారనమాట. దట్ 58% కరప్ట్ పొలిటీషియన్స్ ఆర్ బ్రాహ్మిన్స్ అండ్ నేమ్ అండ్ 62% కరప్ట్ బిజినెస్ పీపుల్ ఆర్ వైశ్యస్. సో ఇలాంటి స్టాట్స్ చాలా ఉన్నాయండి, ముఖ్యంగా హిందీలో కాబట్టి 74 సిక్కులు గురించి. 74% సిక్స్ ఆర్ లాఫబుల్, సిక్కులు లాఫబుల్, అది మన సర్దార్ కి జోక్స్ అవనండి ఏదైనా కానివ్వండి, పాపులర్ హిందీ మీడియా అండ్ బాలీవుడ్ లో చేసేది. నిజానికి సిక్కులు వాళ్ళ వ్యాలర్, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు చెప్పిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళు చేసిన సాక్రిఫైస్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. హోప్ అది థింగ్స్ కమ్, ఎప్పుడైనా రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే ఇలాంటి యొక్క స్టీరియోటైపింగ్, ఇది స్టీరియోటైపింగ్ మించి, స్టీరియోటైపింగ్ అంటే జనరల్ గా ఒక మలయాళి అంటే ఒక నాయకుడిని చూపిస్తారు, ఒక టీ కొట్టు చూపిస్తారు మన సినిమాల్లో. ఇలా కాకుండా జరిగే విషయాలు ఇది కాదు, దీనికి మించి. ఎందుకంటే స్టాటిస్టికల్ గా ఇవన్నీ హిందూ వీటి మీద జరిగిన వివిఫై చేయడానికి జరిగిన ఒక ట్రెండ్. అయితే ఇందులో మేజర్ గా చెప్పిన ఏంటంటే ఇవి పాక్ ఎపీ లాంగ్వేజ్ ఉంది దీనికి అనేది ఆయన ప్రధానమైన పాయింట్. ఏంటంటే బిజినెస్ పరంగా మనకి మనలో ప్రేక్షకులు, మన వైపు ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారో పాకిస్తాన్ లో కూడా మార్కెట్ ఉంది, సో దానివల్ల ఇలాంటి ఎపీలు ఉంటుంది అనేది ఆయన వాదం. స్టాటిస్టికల్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో దాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈయన సర్వే కూడా చేశారు, ఏది ఒక 150 మంది స్టూడెంట్స్ ని, క్లాస్ 12 లోపల ఉన్న స్టూడెంట్స్ ని సర్వే చేసినప్పుడు, స్కూల్స్ లో సర్వే చేసినప్పుడు 94% అంటే 150లో 141 మంది మ్యాథమెటిక్స్ లో అంత వీక్ లేదు. సో 141 మంది 150 మందిలో వాళ్ళు ఏంటంటే అవును అవి నిజమే కదా, వాటిలో అవి ఆథెంటిక్ అని నమ్ముతారు, బాలీవుడ్ లో చెప్పేవన్నీ ఆథెంటిక్ అని నమ్ముతున్నారు. ఇది బిగ్గెస్ట్ థ్రెట్, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ని టార్గెట్ చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా నెక్స్ట్ జనరేషన్ టార్గెట్ చేస్తూ హిందూ ఫోబిక్ గా ఆర్ ఉండే విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రధానంగా నేను హైలైట్ చేయదలుచుకున్న విషయం.
అవును
అది. ఇంకా విషయానికి వస్తే పీకే లాంటి సినిమాలు ఉన్నాయి, వాటి గురించి చర్చించుకునే అవకాశం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చర్చించుకుందాం.
తప్పకుండా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం పీకే అండ్ ఓ మై గాడ్ గురించి, దాని వాటి మధ్య డిఫరెన్సెస్, వాటి గురించి కూడా చర్చించుకుందాం. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలాగే ఈ సెగ్మెంట్స్ లోనే రకరకాల ఇష్యూస్ కూడా వస్తాయండి. స్టే ట్యూన్డ్
అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్ మా ఇద్దరిని సో దట్ వీ కెన్ ఎక్స్టెండ్ దీస్ షోస్ ఫర్ ఎవర్ యునో. అండ్ కొన్ని రోజుల్లో మనం కొంతమంది గెస్ట్స్ కూడా తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. సో స్టే ట్యూన్డ్. ఆనంద్, యూ కెన్ కంక్లూడ్.
థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇది అందరి గడం. ఎవరైతే లైక్ మైండెడ్ హిందూస్ ఉన్నారో వాళ్ళందరి గడం. మేమిద్దరం స్పీకర్స్ లాగా మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. మీ సపోర్ట్ ఉండేటట్టయితే మేము ఇంకా ఫర్దర్గా టాపిక్స్ వాటిలో వైవిధ్యం తీసుకురావడానికి కూడా ట్రై చేస్తాము. వైవిధ్యంగానే ఇస్తున్నామని అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ వి కంటిన్యూ ఆన్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. నమస్కారం.
నమస్కారం అండి.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు వేదిక ది ఫోరం కార్యక్రమం. ఆగస్ట్ 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.